ఐదు నుంచి 15 వచనాల్లో 5-6 వచనాలు రవి టీచర్ గారు.
అందుకే వందనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును.
7-8 వచనాలు మేరీగా.
ఏడో వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడమని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపి మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను.
9-10 వచనాలు బాబు మాస్టర్ గారు.
వందనాలు బ్రదర్. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, ప్రలోకమందన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక.
11-12 వచనాలు నవనీత.
మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించను.
13-14 వచనాలు ఎడ్కాన్షియల్ యోహాన్.
సార్ వందనాలు సార్.
వందనాలు.
మమ్మల్ని శోధనలేకి తీక దృష్టి నుండి మమ్మల్ని తప్పించము, మనుషుల అపరాధములను మీరు క్షమించినలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును సార్.
15 వచ్చను అమరావతి సిస్టర్.
అన్నా ప్రైజ్లాడన్నా.
ప్రైజ్లాడమ్మా.
మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు.
ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన రామ స్వరూపం దేవ, దైవం రక్షక, మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన నూతన దినం 16వ తేదీని బట్టి ప్రభు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. మేలా కలిసి ప్రభు విశ్లేషించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బైబిల్ స్టడీస్ ని బట్టి మీకు వందనాలు. సాయంకాలం కూడా 2 దినాలు బైబిల్ స్టడీ రాత్రి కొనసాగడానికి కూడా మీరు చూపిన కృపకై మీకు వందనాలు. వాక్యం మీద సరైన అవగాహన, లోతైన అవగాహన, స్పష్టత, ఏకాభిప్రాయాలు మీరు అనుగ్రహించడానికి మీరు చేస్తూ ఉన్న ఆశ్చర్యకరమైన సహాయానికై మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఉదయకాలం మరొకసారి మీ పాదాలను ఆశ్రయించాం, మీ వాక్యాన్ని ఆశ్రయించాం. ప్రభు నాకు మాకు దీవెనకరంగా సమయాన్ని మీరు మార్చండి. మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న బైబిల్ స్టడీ టీమ్ గా ఉన్న ఇన్ఛార్జెస్ బట్టి మీకు వందనాలు. నిదాసుడు రవి మాస్టర్ గారిని బట్టి, ఏఎస్ మేరీ గారిని బట్టి, బాబు మాస్టర్ గారిని, నవనీత శ్రీనివాస్ ని, ఎడ్కాన్షియల్ యోహాన్ని, అమరావతి కిషోర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీకు వందనాలు. సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన వారిని బలపరచండి, రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీంను కూడా మీరు బలపరచి ప్రభు అనేకుల్ని గైడ్ చేయడానికి మీరు సహాయం చేయండి. ప్రభు ఆమె కొందనాలు ఇవదే కలిమమ్మల ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న కరీంనగర్ స్త్రీల సహవాసాన్ని బట్టి మీరు పొందనాలు. వారిని మీరు బలపరచండి. ఎవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నం మీరు ఆశ్చర్యకరంగా ప్రారంభిస్తూ ఉన్న ప్రభా డిఎఫ్జే నల్గొండ స్త్రీల సహవాసాన్ని బట్టి కూడా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినాన్ని దీవెనకరంగా మీరు మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ వాక్య పఠనం చేసిన ఆరుగురు ఇన్ఛార్జీలు ఈరోజు స్టడీ టీమ్ గా పరిగణించబడతారు. మిగతా వాళ్ళంతా కూడా చాట్ బాక్స్ లో మీరు కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. మనం ఈ వాక్యం మీద లాస్ట్ వీక్ గురువారం స్టడీ చేసాం, అట్లాగే శుక్రవారం కూడా స్టడీ చేసాం. అందులో మనం వచనం వెంబడి వచనం ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి వచనం వెంబడి వచనం చదవడం ప్రారంభించాం. అందులో నీ రాజ్యం వచ్చుగాక అన్న ప్రశ్నను మనం చూడగలిగాం. అనుదిన ఆహారం అంటే శరీర ఆహారమా ఆత్మీయ ఆహారమా అన్న ప్రశ్న కూడా చూడగలిగాం. తర్వాత ప్రార్థనలో వేషధారణ ఎలా ఉంటుంది కూడా చూడగలిగాం. రహస్య ప్రార్థన మనసులో కూడా చేసుకోవచ్చా అన్న ప్రశ్న మీద మనం కొంత చర్చించాం. ఎక్కువసేపు ప్రార్థన చేయకూడదా, అన్యజనుల ప్రార్థన ఎలా అర్థం చేసుకోవాలి, అడగమైతే మీకు అక్కడ ఉన్నవేవో తెలుసు అన్నారు కాబట్టి మరి అడగాల, ఇవి ప్రశ్నలు చూస్తూ వచ్చాం. అయినా మనం ఈ ప్యాసేజ్ మీద ఇంకా పూర్తి అవగాహనలోకి రాలేదు కాబట్టి మన డిస్కషన్ ఇంకా కొనసాగుతూ ఉంది. కాబట్టి మనం స్టడీ టీమ్ మీరు 5వ వచనం ఆల్రెడీ మనం చూసేసా, ఏమైనా అర్థం కాని విషయాలు మీరు లాస్ట్ వీక్ అంతా స్టడీ చేసిన తర్వాత మీకేమైనా అర్థమైన విషయాలు చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం వరకు మనం కంప్లీట్ చేసాం. 4 వచనాలు, 4 వచనాల మీద ఏమైనా ఉంటే మాట్లాడండి, 4 వచనాల మీద ఏమీ లేకపోతే 9వ వచనంలో అలాగా వచనం వెంబడి వచనం ముందుకు వెళ్దాం. 4 వచనాల మీద ఇంకా మీరేమైనా మాట్లాడేది ఏమన్నా ఉంటే మాట్లాడచ్చు. ఏమీ లేకపోతే ఏమీ లేవు అనన్నా మాట్లాడండి.
నాకేం లేదు బ్రదర్.
రవి టీచర్ గారు, ఓకే థ్యాంక్ యూ. అయితే మనం ముందుకు కొనసాగుదాం. మరి ఎనిమిదవ వచనం, 9వ వచనం మీద 8వ వచనంలోనే లాస్ట్ వీక్ ఈ పాయింట్ దగ్గర ఆగాం. మీరు మీ తండ్రిని అడగక మునిపే అని రాయబడింది, అట్లాగే పరలోకమందున్న మా తండ్రి అని రాయబడింది. ప్రార్థన ఎవరికి చేయాలి అన్న పాయింట్ కూడా రైజ్ చేశాను, నేను డిస్కస్ చేయలేదు. దీని మీద ఏమైనా మీరు మాట్లాడితే మాట్లాడచ్చు. మనం ప్రార్థనలో ఎవరిని సంబోధించాలి, ఎవరికి ప్రార్థించాలి, దాని మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. స్టడీ టీమ్
తండ్రికి చేయాలన్నా, ఆల్రెడీ ఇక్కడ పరలోకమందన్న మా తండ్రి అని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రార్థన మనం తండ్రి అయిన దేవునికి చేయాలన్నా,
ప్రార్థన తండ్రికి చేయాలి అని అమరావతి అంటుంది. మిగతా వాళ్ళు మాట్లాడతారా?
తండ్రికి చేస్తూ యేసు నామంలో అడగాలి. తండ్రికి మనం ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క నామాన్ని బట్టి అడగాలి.
తండ్రికి చేయాలి, యేసయ్య నామములో అడగాలి. ఓకే, ఇంకా చాలా మంది మీది ఇక్కడున్న మీ ఆరుగురు కూడా మీరెవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికే చేస్తున్నారా, ముగ్గురికి చేస్తున్నారా, యేసయ్యకి చేస్తున్నారా, పరిశుద్ధాత్ముడికి చేస్తున్నారా, చేయకూడదా, చేయొచ్చా, మీరేమనుకుంటున్నారు కూడా మాట్లాడితే బాగుంటది. యోహాన్ మాట్లాడు.
అయ్యా అదేనా, యేసయ్య నామంలో తండ్రికి చేయాలయ్యా?
యేసయ్య నామంలో చేయాలి, తండ్రికి చేయాలి. ఓకే, చాట్ బాక్స్ లో కూడా మీరేమైనా సమాధానాలు ఇవ్వచ్చు, ప్రశ్నలు కూడా మీరు అడగచ్చు.
తండ్రికి నరుడికి మధ్యగా యేసుప్రభు వచ్చాడు కాబట్టి యేసుప్రభు నామంలో తండ్రికి చేయాలి సార్.
అందరూ ఒకటే సమాధానం చెప్పారు, చాలా బాగుంది. తండ్రికే చేయాలి, యేసయ్య నామంలో చేయాలి. దానికి రైట్. మీరు అన్నదానికి ఏమైనా బైబిల్ బేస్ ఏమన్నా మాట్లాడతారా? తండ్రికి చేయాలి, ఇక్కడ ఉంది యేసయ్య నామంలో చేయాలని మీరు అన్నారు కదా, ఎందుకు అలా అన్నారు? ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. అందరూ యేసయ్య నామంలో చేయాలి అని మాట్లాడుతున్నారు. తండ్రికి చేయాలని ఇక్కడ ఉంది, యేసయ్య నామంలో చేయాలని ఎందుకు అంటున్నారు? ఎక్కడ ఉంది? ఒక వచనం మీరు మాట్లాడినా బాగుంటుంది.
యోహాను సువార్త 14:13 ఉంది కదా, నా నామంలో
చదువు. యోహాను కదా,
మంచిదా?
మీరు నా నామమున దేని నడుచుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఈశ్వరుడే.
మీరు చెప్పిన సమాధానానికి ఆ వాక్యానికి కనెక్షన్ ఉందమ్మా?
అయ్యా, నా నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేతును అని నేను ఉందయ్యా. మరి 14 ఉంది, 13 మీరు నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచుటకై దానిని చేతును.
నేను అడిగింది ఏంటమ్మా, మీరు చెప్పిన సమాధానానికి, మీరు చదివిన వాక్యానికి సంబంధం ఉందా? మీరు తండ్రిని అడగండి, యేసయ్య నామములు అడగండి అని అక్కడ ఉందా?
అక్కడ యేసయ్య గారు చెప్తున్నారు కదా, యేసయ్య నా నామంలో మీరు అడగండి మీకు నేను చేస్తాను అన్నాడు.
13 ఒకసారి చదివి చదివి, మీరు చెప్పిన దానికి సంబంధించిన వాక్యం కాదు అది, వాస్తవానికి అది కాంట్రడిక్ట్ వచ్చిన దాన్ని తీసుకున్నారు.
అన్నా ఎహెజ్కేలు 36:23 అన్నా.
ఎహెజ్కేలా? ఏముందమ్మా?
ఓకే అన్నా, సారీ అన్నా, మత్తయి సువార్త కదా, పాత నిబంధన కాదన్నారు కదా.
మీరు చక్కగా ఏం చెప్పారంటే తండ్రిని అడగాలి, యేసయ్య నామంలో అడగాలి అన్నారు. ఒక్క వచనం పూర్తి చేయండి అని అన్నాను, మిగతా వాళ్ళందరికీ ఒక అవగాహన కోసం.
యోహాను సువార్త 16:23 మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
రిలెవెంట్, మీరు అడిగింది చెప్పిన దానికి చూపించిన వాక్యం సరిపోయింది. తండ్రిని నా నామాన్ని మీరు దేని అడుగుతారు అన్నమాట, నా నామాన్ని అడగండి. బాగుంది బాగుంది. నేను అదే మిమ్మల్ని చెప్పిన దానికి రిలెవెంట్ గా వచ్చిన చూపించింది. బాగుంది. ఒక వచనం ఏమైనా మీరు చదివితే బాగుంటుంది. పౌలు సంఘానికి రాస్తున్న పత్రికల్లో ఇక్కడ ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయము 20వ వచనం చదవచ్చు మీరు. కొలసి పత్రిక 3:17 వచనం కూడా చదవచ్చు. సంఘానికి పౌలు మాట్లాడుతున్న మాటల్లో ఆ 2 వచనాలు చదవచ్చు. మనం చదువుతారా?
ఎఫెసీ పత్రిక 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు.
యేసు పేరట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు. కొలసీ 3:17.
మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి.
చాలా చక్కగా యేసయ్య చెప్పిన మాటలు యోహాను సువార్త 16:23 కోట్ చేశారు. పౌలు కూడా సంఘానికి ఇలా ప్రార్థన చేయండి అన్నప్పుడు తండ్రికి చేయండి, యేసే నామంలో చేయండి, కృతజ్ఞతాస్తుతులు కూడా యేసే నామంలో చెల్లించండి. ఆ మాటలు మనం చూస్తున్నాం. బాగుంది. కాబట్టి తండ్రికి చేయాలి, యేసే నామంలో చేయాలి. ఓకే, ఇక్కడ చాట్ బాక్స్ లో కొన్ని విషయాలు ప్రస్తావిస్తా ఉన్నారు. ఏమని ప్రస్తావిస్తున్నారంటే, శామ్యూయేలు ట్రైనింగ్ టీం నుంచి ఇలా అంటాడు, మీరిందాక చదివిన వాక్యమే, అది అని ఎక్సైజ్ నుంచి అంటాడు. 14:13 యోహాను 14:13 కొచ్చేసి, మీరు నా నామమున దేవుని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై, తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై నా నామమున మీరు దేవుని అడుగుదురో అన్న మాట దగ్గర ఆయన ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఇలా అంటున్నాడు. అందుకోసం కొంచెం మనం డిస్కస్ చేయాల్సింది. అనిల్ ఏమంటాడు, ఒక్క నిమిషం చాట్ బాక్స్ లో, మీరు నా నామమును దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడుటకే దాని చేతును అన్నాడు. ఆ వాక్యాలు కోట్ చేసావు, అందులో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, వాక్యాలు కోట్ చేయడం కాకుండా ఈ వాక్యంలో ఇలా ఉంది కాబట్టి ఇలా చేయాలని చెప్తే బాగుంటది. మీరు చదువుకోండి వాక్యాలు అన్నట్టుగా ఇచ్చారు, ఆ వాక్యాలు అలా రిలవెంట్ గా లేవు అక్కడ. అది నేను జ్ఞాపకం చేసేది. చెప్పండి
సార్. Romans 8:15 కూడా ఉంది సార్.
ఏలయనగా
మరలా భయపడుటకు మీరు దాశాత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి అని.
తండ్రికి మొరపెట్టాలి అన్నది ఉంది. మీరు అలాంటి వాక్యాలు కాకుండా కొన్ని వాక్యాలు ఒక్కనేసి చాట్ బాక్స్ లో చాలా మంది దానికి అలాంటి వాక్యాలకి వెళ్ళొద్దు. అది మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాము, వాక్యాలను కూడా మాట్లాడుకున్నాము. మీరు ఇందులో వాక్యాలు పంపించి మీరు చదువుకోండి కాకుండా ఆ వాక్యం మీద మీది ఏంటి, మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, లేకపోతే మీ ప్రశ్న ఏంటో మాట్లాడితే బాగుంటుంది. వెంకన్న సూర్యాపేట నుంచి 3 చేయాలి సార్ అంటాడు. ఓకే, ముగ్గురు సమానమే అని అంటాడు ఆయన వెంకన్న గారు. అనురాధ ఏలూరు నుంచి ఏదో పెడుతున్నారు, మీ మెసేజ్ అర్థం కాకుండా పెడుతున్నారు. మెసేజ్ పెడితే మేమేం చదువుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? నారాయణ ఏఎస్ఐ గారు ఏమన్నారంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడగాలి. ఎక్కడుందో వాక్యం కూడా కోట్ చేస్తే బాగుంటది. మీరు 3 చేయాలి అన్నవాళ్ళు కానీ, 3 చెయ్యండి అని మాట్లాడుతున్న వాళ్ళు, మీరు వాక్యం కోట్ చేస్తే కొంత డిస్కస్ చేయొచ్చు. మీరేమి వాక్యాలు కోట్ చేయకుండా మీ కవి హృదయంలో చెప్తా ఉంటే వాటిని మేము తీసుకోలేము. మేము తీసుకోవాలంటే మీరు వాక్యం మాట్లాడాలి, వాక్యాన్ని కోట్ చేయగలగాలి. వాక్యాన్ని కోట్ చేయలేకపోయినా ఆ వాక్యం ఎలా ఉంది అని మీరు మాట్లాడినా ఆ వాక్యంలోకి వెళ్ళగలుగుతాం. రాజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ముగ్గురు ఒకరేసారు. ప్రశ్నది కాదు ఇక్కడ, ముగ్గురు ఒకరా ముగ్గురు ముగ్గురా అన్నది కాదు. ఎవరికి ప్రార్థన చేయాలి ప్రశ్నది. మీరు రిలవెంట్ గా మాట్లాడితే మీనింగ్ఫుల్ గా ఉంటుంది. చేయబెడుతున్నారు సరే కాబట్టి ముందుకు వెళ్దాం. ఇంకేమైనా ప్రశ్న ఉంటే చూడండి. ఇవి లేదు అడుగుతుంది ఏమో అర్థం కానట్టుగా ఉంది. శామీర్ అంటాడు ఏసయ్య సహాయం చేయండి అని ఏసునామంలో ప్రార్థన చేస్తారు, ఇలా చేయొచ్చా కూడదా అని శామీర్ అన్నాడు. అనురాధ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ప్రశ్న ఏంటి ఎవరికి చేయాలి? మేబి అనురాధ సిస్టర్ కోట్ చేసిన దాన్ని మిగతా వాళ్ళు కోట్ చేసిన వాక్యాల్లో పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి అన్న మాట కోట్ చేశారు రోమా 8:26. జనరల్ గా ప్రార్థన ప్రిన్సిపల్ ఎట్లా చెప్తారంటే తండ్రికే ప్రార్థన చేయాలి, యేసయ్య నామంలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ముగ్గురు పాత్ర ఉన్న మాదిరి మాత్రం ముగ్గురుకు చేయాలి, ముగ్గురు నామంలో చేయాలి. అవి బైబిల్లో లేవు. బైబిల్లో ఉన్నవేంటి? తండ్రికి చేయాలి, ఆత్మ సహాయంతో చేయాలి, యేసు నామంలో చేయాలి, అంతే. అంత దాది కాదండి. ఇలాగని మీరు ఏమైనా మాట్లాడితే వాక్యాలు కోట్ చేసి మాట్లాడాలి, లేకపోతే అది అయ్యేది కాదు, మేము తీసుకునేది కాదు. అందుకే మీరు వాక్యాలు కోట్ చేస్తున్నప్పుడు ఏదో వాక్యం కోట్ చేసి మీరు ప్రశ్న అడగకపోతే తీసుకోలేము. మీ మనసులో ఉన్న ప్రశ్న మాకు ఎట్లా అర్థమవుతుంది? వాక్యం కోట్ చేసి మీరు దాంట్లో ఒక క్వశ్చన్ కూడా అడిగితే బాగుంటుంది. ఇక్కడ శామ్యూలు నాకు ఓకే సార్ ఇది వాక్యానుసారమే అన్నాడు. ఓకే దానికి వెళ్దాం. ఇక్కడ ఉపేందర్ ఏమంటాడు? 14:14 అట. ఎక్కడ 14? దాన్ని ఏ సువార్తలు ఎత్తుక్కోమంటావు అడిగారు. 14:14 అంటే యోహాను 14:14 ఉన్న మాట కోట్ చేసి అంటాడంటే నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అన్నాడు. కాబట్టి ఏసయ్యను అడగాలి, ఏసైకే చేయాలి అని ఆ వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన. ఓకే మంజులా విజయ గారు అది అంటున్నారు, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రికి కుమారుని ద్వారా చేయాలి, అది మనం మాట్లాడాం. తర్వాత ఈ స్ట్రెంత్ ఏను గైడ్స్ మనకున్న ప్రశ్న మీద మీరు స్టిక్ అనేది మాట్లాడితే బాగుంటది. ప్రార్థన మీద బైబిల్ అంతట్లో ఏముంది అవన్నీ తిరిగి వస్తే ఎవరికి క్లారిటీ రాదు, కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఇక్కడ ఈ ఒక్క వాక్యం దగ్గర తర్వాత ఏసయ్య సహాయం చేయండి ప్రభువా అని అడగకూడదా అన్న మాట దగ్గర తర్వాత ఇమ్మానుయేల్ ఇంకొక వాక్యం కోట్ చేశాడు. అపొస్తలుల కార్యాలు గ్రంథం 7:59 స్టెఫను యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోము అని ప్రార్థన చేశాడు. స్టెఫను ఏసయ్యకి ప్రార్థన చేశాడు కదా. యోహాను 14:14 నా నామ నన్ను అడగండి అన్నాడు కదా. కానీ ఏసై ప్రార్థన చేయకూడదా అని అడుగుతున్నారు. దీని మీద ఏమైనా మాట్లాడతారా? రిలవెంట్ క్వశ్చన్, బేస్ కూడా ఉంది, వాక్యాన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నారు. ఏమైనా స్టడీ టీం మాట్లాడతారా? స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా? తండ్రికి చేయాలి, యేసునామంలో చేయాలి, ఆత్మ సహాయంతో నడిపింపుని బట్టి చేయాలి, బాగుంది. కానీ మన ప్రార్థనలో జనరల్గా ముగ్గురిని కలిపేస్తూ ఉంటాం, ముగ్గురిని సంబోధిస్తూ ఉంటాం, అట్లా చేయకూడదా? చాలాసార్లు ఎక్కువ ఏసైకి ఎక్కువ చేస్తాం, అలా చేయొచ్చా చేయకూడదా? స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా? ప్రకాష్ కాకినాడ నుంచి చేయొచ్చు అంటాడు. త్వరగా మీరు మాట్లాడాలి, త్వరగా మాట్లాడితే మనం మిగతా ఎలా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ, అవసరమైనవి మనం ఎక్కువ ఆలోచన కాబట్టి మాట్లాడుతుంది.
చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ప్రభు పేరట కూడా ప్రార్థన చేయొచ్చు.
సామీలు ఏమంటాడంటే, స్టెఫన్ యేసు ప్రభుకు ప్రార్థన చేశాడు అన్న మాట దగ్గర, అక్కడ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన తండ్రి సింహాసనం ముందు కూర్చున్నాడు, ఆయన నేను చూస్తున్నాను అన్నది ఆ సందర్భంలో స్టెఫన్ అలా చేయడు అన్నది సందర్భానికి సంబంధించి చేసింది తప్ప జనరల్ ప్రిన్సిపల్ కాదు అంటాడు. ఆలోచన బాగుంది. అదే యోహాను 14:14 ఉపేంద్ర కోట్ చేస్తే, డాక్టర్ మల్లారెడ్డి గారు 16:23 కోట్ చేసి ఆయనే అన్నాడు కదా, ఆ దినమున మీరు దేన్ని గుర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇంకా క్లారిటీగా 16 మాట్లాడుతున్నాడు కదా అని మల్లారెడ్డి గారు అంటారు. జనరల్ ప్రిన్సిపల్ అండి ఇది. జనరల్ ప్రిన్సిపల్ ఏసఐకు కాదు, మామూలుగా తండ్రికి చేయాలి, ఏసఐ నామంలో చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి అన్నది సాధారణ ప్రార్థనా విధానం. ప్రార్థనలో మనం ఆ యేసు ప్రభుని స్తుతించటం, పరిశుద్ధాత్మ దేవుని స్తుతించటం, ఏసైని అడగటం, పరిశుద్ధాత్మ దేవుని అడగటం అన్నది అదేదో తప్పు, అదేదో పాపం, అలా కూడదు అని మనం మాట్లాడలేము. కానీ ప్రార్థనా విధానం, అందులో వాళ్ళని ఆరాధించకూడదు, యేసు ప్రభుని సంబోధించకూడదు, పరిశుద్ధాత్మ దేవుని సంబోధించకూడదు అని కాదు. కానీ బైబిల్లో రాయబడ్డ ప్రార్థనా విధానం తండ్రి అడగాలి, ఏసై నామంలో అడగాలి, ఆత్మ సహాయంతో అడగాలి. యేసై నామంలో అడిగినప్పుడు ఆయన ద్వారానే ప్రార్థన చేస్తున్నాం, ఆయన్ని అడిగినట్టు ఆయన ద్వారా సమీపించినట్టు. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో ఆయన నడిపింపును బట్టి, ఆయన ఇచ్చిన భారాన్ని బట్టి చేస్తాం. అది ఆయన స్వాధీనంలో ఆయన అడిగినట్లు, ఆయన సహాయంతో అడిగినట్లు. కానీ ప్యాటర్న్ మాత్రం తండ్రికి చేయాలి అన్నది బిబ్లికల్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ మనం స్టిక్ ఆన్ అవటం అవసరం అని నేను నా అభిప్రాయం. ముందుకు కొనసాగుదాం. అట్లా మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మాట్లాడచ్చు.
అన్నయ్య, యోహాను సువార్త 17 కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికే ప్రార్థన చేశారన్న. ఏసీ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లేనను, తండ్రి నా గడియ వచ్చిన్నదని, అంటే ఈ ప్రేయర్ అంతా తండ్రికే చేసి ఉన్నారన్న.
చాలా చక్కగా అన్న అమరావతి అంటుంది, ఏసయ్య చెప్పడమే కాదు, ఏసయ్య చేసింది కూడా తండ్రికే చేశారు అని ఇక్కడ తను జ్ఞాపకం చేస్తుంది. మనం బేసికల్ గా కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం, అలాంటి వచనాలే అన్ని కనిపిస్తాయి. అలాంటి వచనాలు ఏమైనా కనిపించకపోతే దీన్ని మీరు జనరల్ గా కాకుండా 1-2 వచనాలు కనిపిస్తే అది మళ్ళీ ఈ ప్యాటర్న్ లో సెట్ అవుతుంది. మీరు అలా చూడాలి, ఆ కావచనాలన్నీ తవ్వకుండా కూర్చుంటే మనం అక్కడే కూర్చుంటాం. ఇంకా అట్లాగేమైనా మీరు స్టడీ చేసిన విషయాలు, అర్థం కాని విషయాలు మీరు ప్రస్తావించవచ్చు. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో మీరు తండ్రిని అడగక మునిపే కాదు, తండ్రిని పరలోకమందున్న మా తండ్రి కాదు తండ్రికి అని మనకు అర్థమైంది. ఇంకేమైనా ప్రశ్నలు మీరు మాట్లాడతారా? టీమ్ సభ్యులు, ఇది 8వ వచనం కంప్లీట్ చేసాం మనం. 9వ వచనం ఇక్కడేమైనా ప్రశ్న ఉందా? 9వ వచనంలో ప్రశ్నే కాదు, మీరేమైనా స్టడీ చేసిన విషయాలు ఉంటే ప్రజెంట్ చేయొచ్చు, అవి బాగుంటాయి. అట్లాగే మనం 15వ వచనం వరకు వెళ్ళాలి కాబట్టి ఏవైనా మీరు స్టడీ చేసిన విషయాలు, అర్థం కాని విషయాలు, అర్థమైన విషయాలు ప్రస్తావిస్తే సరిపోతుంది. ఏమన్నా మాట్లాడరా, ఏమీ లేవు నాకు అర్థమైంది అని మాట్లాడినా ముందుకెళ్ళచ్చు. 9వ వచనం ఓకే, ముందుకెళ్దాం. అమరావతి అంటారు, మిగతా వాళ్ళు ఏమన్నా అన్మ్యూట్ లో పెట్టారా? మీట్లో పెట్టేశారు బాబు, వాళ్ళు ఎవరు మాట్లాడతలేదు, మీరు వాళ్ళని అన్మ్యూట్ చేయాలి. చేస్తా ఓకే, సరే ముందుకెళ్దాము అని అన్నా కాబట్టి అమ్మా, ఇక్కడ ఈ మాట నీకు ఎట్లా అర్థమైంది? నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఇది కొంచెం నీ ఎలా అర్థమైందో చెప్తే అర్థమైంది అని ఆ మిగతా వాళ్ళు కూడా అర్థమవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోగలిగారు మీరు?
అంటే ఆయన ఆల్రెడీ ఆయన పరిశుద్ధుడు, మరి ఆయన నామం పరిశుద్ధపరచబడిన గాక అని ఆయన అన్నారన్నా. మీరేమో మరి పాత నిబంధనలో అది కోట్ చేసి చెప్పద్దు అంటున్నారన్నా?
కోట్ చేసి చెప్పొద్దు అనేమో అనలేదమ్మా, ఎక్కడే వెతకండి సమాధానాలు, లేకపోతే ఈ సందర్భం ముందు అధ్యాయం తర్వాత అధ్యాయంలో వెతకండి, లేకపోతే వెళ్ళొచ్చు పాత నిబంధనకి. కానీ మీరు మొత్తం బైబిల్ అంతా తిరగకుండా కాంటెక్స్ట్ నుంచి మాట్లాడండి అని అంటాను అంతే. మీ పాత నిబంధన కూడా కోట్ చేయొచ్చు, ఇక్కడ దొరకకపోతే ఇక్కడే వెతకండి, మీ సమాధానం అంటాను నేను.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు కాక. ఆయన నామము పరిశుద్ధమైనదన్న, ఆయన నామం సర్వోన్నతని నామము. ఈ నామం ఎందుకు పరిశుద్ధపరచబడాలని అంటే ఎహెస్కేలు 36:19
వివరణ కాకుండా మీ సమాధానం కానీ మీ ప్రశ్న కానీ ముందు చెప్పండి, అది అర్థమవుద్ది. దాన్ని అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాం. నీ నామం పరిశుద్ధపరచబడును కాక అంటే మీకేం అర్థమైంది? సింపుల్ గా 1 వర్డ్ లో 1 సెంటెన్స్ లో చెప్పగలిగితే క్యాచీగా ఉంటది అర్థం చేసుకోవడానికి.
ఆయన నామము పరిశుద్ధమైనదన్నా, అయితే ఇప్పుడు ఆయన నామము పరిశుద్ధంగా లేదన్నా, అపవిత్ర పరచబడిందని నేను అంటున్నానన్నా.
ఆయన నామం అపవిత్ర పరచబడిందా? ఇది కొంచెం వివరించమ్మా, ఆయన నామం ఎట్లా అపవిత్ర పరచబడింది
అంటే, ఆయన నామము ఇశ్రాయేలుకు పెట్టి ఉన్నారన్న, నా ప్రజలని దేవుడు వాళ్ళని సంబోధిస్తా ఉన్నాడు. అయితే వారు ఆయన నామమును అపవిత్ర పరిచారని ఎహెస్కేలు 36:19-23 ఉంటదన్నా. అన్యజనుల మధ్య ఆయన నామము పరిశుద్ధ నామం దోషం పాలైనది కనుక ఆయన నామం పరిశుద్ధ
అపవిత్రపరచబడింది అని కాకుండా ఆయన నామం దూషించబడుతుంది ఆ మాట రాయబడింది. నిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడుతుందని కొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రికలో అన్నాడు. దేవుడి నామం దూషించబడుతుంది, అది నెగిటివ్ వర్డ్. అలా కాకుండా దేవుడి నామం పరిశుద్ధపరచబడిన గాక అంటే దానికి ఏమన్నా మీరు సరే బాగుంది, మీ అవగాహన మీ ఆలోచన కొంతవరకు అర్థమైంది. మిగతా వాళ్ళు మాట్లాడతారా? స్టడీ టీం వాళ్ళు, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక ఇది సోదరి తాను చెప్పగలిగింది, మీకేం అర్థమైంది, మీరేం మాట్లాడతలేదు మీకు అర్థమైంది అన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఏం అర్థమైంది చెప్పండి. ఇక్కడ మీకు కామెంటరీస్ కోట్ చేయొచ్చు, మనం అనుకున్న సజీవాహిని కోట్ చేయొచ్చు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ కోట్ చేయొచ్చు, ఏమైనా కోట్ చేసి వివరణ చెప్పచ్చు మీరు. దీన్ని వాడుక భాషలో మల్లారెడ్డి డాక్టర్ గారు ఏమంటారంటే, మనకు ఆయన పరిశుద్ధుడని తెలియబడును గాక. పరిశుద్ధపరచబడును గాక అంటే మనుషులకి ఆయన పరిశుద్ధుడని అర్థం కావాలి అని అంటారు ఆయన. మీకు అది అయిపోయింది, ఎవరికి చెయ్యాలి ఎవరి నామంలో చేయాలి అయిపోయింది. మీరు అక్కడ సాగేస్తా కూర్చుంటే బైబిల్ స్టడీ ముందుకు వెళ్దాం. రోమా 2:24 సామ్యూయేలు కోట్ చేశాడు, రాయబడ్డ ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. కాబట్టి దేవుని నామం దూషించబడకూడదు, దేవుని నామం పూజింపబడాలి, దేవుని నామం గొప్ప చేయబడాలి అని మనం అనుకోవచ్చు. ఓకే, మిగతాలు ఏం మాట్లాడతా, మాట్లాడకపోతే మీ టీంని అట్లా కంటిన్యూ చేస్తాను మాట్లాడేదాకా. మాట్లాడకుండా వచ్చి కూర్చుంటే ఏంటో ఉపయోగం? మీకు వారం రోజులు టైం ఇచ్చి చదవమని చెప్పిన తర్వాత ఏం మాట్లాడకుండా వచ్చి కూర్చుంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సజీవవాహిని కోట్ చేస్తున్నాను, మీరేమి తేల్చుకోలేకపోతున్నారు కాబట్టి టైం కూడా లేదు కాబట్టి అంత టైం పెట్టలేం కాబట్టి కోట్ చేస్తున్నాను. ఇక్కడ సజీవవాహిని కమెంటేటర్స్ ఏమంటున్నారంటే, తండ్రి అన్న మాట దగ్గర దేవుడే కేంద్రంగా ఉండాలి మన ప్రార్థన అని అన్నారు. ఇక్కడ నామం కోసం మాట్లాడుతున్నారు, పేరు అంటే దేవుని స్వభావం గుణాలు అన్నమాట. ఆయన ఎవరు ఏమై ఉన్నాడు దాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ భూమిపై దేవునికి పేరు ప్రతిష్టలు కలగాలని యేసు శిష్యుల్లో ప్రతి ఒక్కరికి మొదటి ఆశయ ఉండాలి. దేవుడికి పేరు రావాలి, దేవుడికి పేరుకి పూజింపబడాలి, అంగీకరించబడాలి, దూషణ పాలవుతుంది కాకుండా అని అంటారు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రతిష్ట విషయం మనకి లెక్కలేదనేమో బహుశా మన ప్రార్థనలో అనేకులకు జవాబు రాదు. మన ప్రార్థన దేవుడి మన ప్రార్థనలు దేవునికి పేరు తెచ్చేవిగా కాక మన కేంద్రంగా ఉన్నాయి కాబట్టి మన ప్రార్థనకు సమాధానం రాలేదు అని కూడా అంటున్నారు. పవిత్రమై ఉంటుంది, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అన్న మాట దగ్గర అంటే ఇక్కడ పవిత్రంగా ఎంచబడాలని అర్థం. ఏకైక పరిపూర్ణ పవిత్రుడు దేవుడే. ప్రార్థన చేసేవారికి దీని విషయం శ్రద్ధ ఉండాలి. ఒకవేళ దేవుడు తన పేరును లోకంలో పవిత్రం చేయాలని ఏకైక నిజ దేవుని పవిత్ర స్వభావాన్ని మనుషులు గుర్తించగలిగే పరిస్థితిని ఆయన మనుషుల్లో కలిగించాలని ఈ ప్రార్థన ఉద్దేశమై ఉండొచ్చు. కాబట్టి దేవుడికి పేరు రావాలి, దేవుడి నామం దేవుడి పరిశుద్ధుడు అని తెలియజేస్తుంది. ప్రార్థన చేసేవారు అట్లాంటి ఉద్దేశంతో చేయాలి అని ఈ సజీవ అని కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. భూమిపై దేవునికి పేరు ప్రతిష్టలు కలగాలి. కాబట్టి అమరావతి మాట్లాడిన సమాధానం రిలవెంట్ గా ఉంది. కమెంటేటర్స్ దగ్గర అదే మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నప్పుడు మనం ఆ ధ్యేయంతో దేవుడి నామం మహిమపరచబడాలి, పూజింపబడాలి, దేవునికి పేరు రావాలి. మన ప్రార్థనలు దేవుడికి పేరు తీసుకురావాలట, దేవుడికి పేరు వచ్చే విషయాల్లో ప్రార్థన చేయాలట. ఇది కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైనా ఏమైనా అర్థమైందా? స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా? ఒకరు మాట్లాడినా నాకు కొంత అవగాహన వస్తుంది. అమరావతి మాట్లాడింది, ఇంకొకరు మాట్లాడినా మీరు అర్థమవుతున్నారు, అర్థం చేసుకోగలుగుతున్నారు, నేను అర్థం చేసుకోగలుగుతాను.
నీతిగల జీవితాలు జీవిస్తూ ఆయన నామానికి ఘనత చేయాలన్నదే ఇక్కడ అర్థమవుతుంది. నీతిగల జీవితాలను జీవిస్తూ
ఓకే. ఈ ప్రార్థన నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న ప్రార్థన మనం ఎలా జీవించాలో చెప్తున్న విషయమా? మనం ఎట్లా మీరు అలా ఎలా అనుకుంటున్నారు? ఇది అడగండి, చేయండి అన్నది కదా. దీని జీవితానికి ఎట్లా ముడిపెడుతున్నారు
అంటే ఆయన నామాన్ని అంటే అపరిత్రంగా చేయకుండా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మనం ప్రార్థన అలా చేయాలని చెప్పి, అంటే మనం పరిశుద్ధంగా మనం ప్రార్థన చేయాలని, ఆయన పరిశుద్ధుడని తెలుసుకునే విధంగా ఉండాలని చెప్పేసి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు.
ఇంకొకరు మాట్లాడతారా? బాబు మాస్టర్ మాట్లాడారు, మాట్లాడండి. నీ నామం పరిశుద్ధపరచబడును గాక.
ఈ సజీవన వాహిని ప్రకారము ముందు మనం ప్రార్థనకి వెళ్లే ముందు ఆయనను మహిమపరచడం, ఘనపరచడం, ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించటం, ఆ తర్వాత ఇవన్నీ సజీవ వాహినిలో కనబడుతున్నాయి. ప్రకటన కూడా 15లో మనకు ఉంది, 15:3-4 వాళ్ళు అంటారు, జయించిన వాళ్ళు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా అనేసి అక్కడ నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడేవుడు, నీ నామంలో మహిమపరచని వాడేవుడు అని అట్లా ఆయన స్వభావాన్ని ఆయన ఘనాన్ని ముందు మనం ప్రార్థనకి వెళ్లే ముందు ఆయన మహిమపరచాలి, స్తుతించాలి అనేది ఈ యొక్క సజీవ వాహిని ద్వారా నాకు అర్థమవుతుంది. కదా
దీన్ని ఆరాధించటం అని మీరు అంటారు రవి టీచర్ గారు, అంతేనా? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నామాన్ని మనం స్తుతించటం, ఆరాధించటానికి సంబంధించింది అని మీరు మాట్లాడేది.
బ్రదర్, మనము ఆయన నామాన్ని ఖచ్చితంగా హెచ్చించాలి, ఆయన గొప్పతనాన్ని మనము ఒప్పుకోవాలి. ఆయన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆ యొక్క Isaiah 6:3 ఎట్లా ఉందో అట్లా దేవదూతలు ఎట్లా చూస్తారు ఆయన నామాన్ని, మనం గొప్పతనాన్ని మనం వర్ణించాలి బ్రదర్.
చాలా రిలవెంట్ గా స్తుతించటం, వర్ణించటం, పరిశుద్ధుడు 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 అని ఒప్పుకోవటం దానికి సంబంధించింది అని రవి టీచర్ గారు అంటారు. మీరు ఏఎస్ఐ గారు మాట్లాడారు,
అది కరెక్ట్ అయ్యా? రవి సార్ చెప్పింది కరెక్టేను. అయితే మరి మనుషులు దేవుణ్ణి మహిమపరచకుండా దూషించే విధానంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా దేవుణ్ణి పరిశుద్ధుడు అని తెలుసుకోవాలి, ఆ పరిశుద్ధతతో దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటిది కూడా. మరి ఆయన పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరచాలయ్యా. ఆ విధంగా చేయట్లేదు కాబట్టి భూలోకంలో మరి ఇక్కడ మనందరం కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైతే రక్షణలోకి వస్తున్నారో వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి, ఈ విధంగా దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకుని ఆయన ఆరాధించాలి అనేది నేను అనుకుంటున్నాను.
కాబట్టి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న కాడ మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి, దేవుని నామాన్ని పొగుడుతూ కొనియాడుతూ ప్రార్థన ప్రారంభించాలి అని మనం తీసుకొచ్చినది బాగుంది, ప్రయోజనకరంగా కూడా ఉంది. చాలాసార్లు ప్రార్థనలో దేవుణ్ణి నిందించటం, దేవుణ్ణి ప్రశ్నించటం, దేవుణ్ణి పాయింట్ చేస్తూ ప్రార్థన చేయటం అది మాదిరి ప్రార్థన కాదు. ఓకే, బాగుంది. 10వ వచనం మీద ఏమైనా మాట్లాడతారా? 10వ వచనంలో మీకు ఏమర్థమైందో మాట్లాడండి. అర్థం కాకపోతే మాట్లాడండి. పదవచనం ఎవరిది? బాబు టీచర్ గారిది. చదువుతారా పదవచనం? బాబు టీచర్ గారు,
నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక.
రెండు మాటలు ఉన్నాయి. ఆ రెండు మాటలు మీకు అర్థమైతే పదవచనం అర్థమైనట్టు పదకొండుకి వెళ్దాం. ఆ రెండు మాటలు మీకు అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అడగండి.
అది అర్థమైంది బ్రదర్. అంటే నీ రాజ్యము వచ్చును గాక అని, అది నీ చిత్తము పరలోకమందు ఏ విధంగా వెళ్తున్నా భూమి ఎందు నెరవేరును గాక. అర్థమైంది బ్రదర్, అర్థమైంది. అంటే ప్రభు
రాజ్యం మీ రాజ్యం వచ్చుగాక అన్నదాన్ని ఆల్రెడీ మన ఫస్ట్ బైబిల్ స్టడీ ఫస్ట్ డే డిస్కస్ చేసాం. అక్కడ ఏమన్నామంటే రవి మాస్టర్ గారు కూడా దీన్ని తీసుకొచ్చారు. మీ రాజ్యం అంటే ఇది మిలీనియం కోసం అర్థం చేసుకోవాలా, ప్రస్తుతం సంఘం కోసం అర్థం చేసుకోవాలా అన్న కాడ మనం సజీవాహిని కామెంటరీ కూడా చదువుకొని ఇది ఇప్పటి రాజ్యం కొరకు భవిష్యత్తు రాజ్యం కొరకు కూడా సూచిస్తా ఉంది అని మనం మాట్లాడాం. కాబట్టి మనం ఓకే, ఇక్కడ మిగతా ఇంకెవరైనా మాట్లాడతారా? ఈ రెండు పాయింట్స్ మాకు అర్థమయ్యేయండి అన్నమాట దగ్గర. ఏం అర్థమయ్యాయి కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది, వినే వాళ్ళకి పార్టిసిపెంట్స్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
బ్రదర్, ఇక్కడ నీ చిత్తం పరలోక ముందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని ప్రభు ఈ విధంగా ప్రార్థన చేయండి అని మనకు నేర్పిస్తా ఉన్నాడు. అక్కడ శిష్యులకు నేను చెప్తా ఉన్నాడు. అయితే దీని అర్థం ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు పరలోకం అంతా పరిశుద్ధము అంతా పరిశుద్ధత, దూతలు ప్రభును ఆరాధన చేయటము ఇట్లా అంతా పరిశుద్ధంగా ఉంటుంది. అట్లాగనే భూలోకంలో కూడా ఈ విధంగా ప్రజలంతా ఆయన ఆ పరలోకంలో ఎట్లా ఉందో భూలోకంలో అలా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అనేది మీరు ప్రార్థన చేయాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కదా మనం కూడా ఆ పరలోకము ఈ భూలోకంలో మనం నెరవేర్చాలి. పరలోకం ఉన్నట్లుగా భూలోకంలో మనం కూడా ఆ విధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, ఆ విధంగా ప్రార్థన చేయండి అని చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది. కదా
ఇది ప్రార్థన చేయడం అంటే ఏదో మీరు మాట్లాడడం స్తుతించడం కాదు, అది మనకి మోటివేషన్ లాగా ఉండాలి. అది చేయాల్సింది కూడా మనమే, మన బాధ్యత మనకి జ్ఞాపకం చేస్తున్న ప్రార్థన అని అంటారు రవి మాస్టర్ గారు. బాగున్నాయి తలంపులు. ఈ చాట్ బాక్స్ లో నీ నామం పరిశుద్ధపరచబడిన కాక అన్న మాట మీద చాలా విషయాలు మాట్లాడారు. నేను చాట్ బాక్స్ చూడలేదు, అయినా మీరు చక్కగా మాట్లాడారు కాబట్టి అందులో అవసరమైన చదువుతా. సంతోషం ప్రభుదాస్ గారు ఏమన్నారంటే, మనం మాట్లాడింది పరలోకంలో శరాపులు కెరూబులతో పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉంటారు సార్ అని ఒప్పుకుంటున్నట్టుగా మనం కూడా ఒప్పుకోవాలి. అది మాట్లాడుకున్నాం. కళ్యాణ ప్రసాద్ గారు, నిజ దేవుని పవిత్రతను జనులు గుర్తించాలి, దాని ఉద్దేశం ఆవిడ అలా అంట. చాలా చక్కగా నిర్మల్ నుంచి కాణేశ్వర సురేష్ అంటాడు ఇదే ప్యాసేజ్లో నుంచి 5:16 వచ్చేసాడు మొత్తం 5:16. మీ ప్రక్రియను చూసి పరలోకమందున తండ్రిని మహిమ పరచాలి అని రాయబడింది కాబట్టి దేవుడి నామానికి మహిమ కలగటం అని తను అంటాడు. ఇమ్మానియల్ అంటాడు, నీ నామం గౌరవింప ఘనపరచబడిన గాక అని అర్థం అన్నాడు. సుసన్న కిరణ్ ఏమంటుందంటే, మీ నామాన్ని పవిత్రపరచండి అని దేవుణ్ణి అడగడం కాదు, దేవుడి నామాన్ని దేవా నువ్వే పవిత్రపరచుకో అని అడగడం కాదు, మా జీవితంలో పవిత్రంగా పరిగణించబడాలి ఘనపరచబడాలి అని కోరటం. మీ నామానికి మీరు పేరు తెచ్చుకోండి కాదు, మీ నామానికి మేం పేరు తేవాలి, మీ నామానికి మేం మహిమను తేవాలి అని అడగడం అని అంటారు తను. బాగున్నాయి, మీకు అందరికి ఈ పాయింట్ అర్థమైందని అర్థమైంది కాబట్టి మీరు ఆపాల్సిన పని లేదు, మీకు మెసేజ్ పెడుతున్నాండి, అవసరమైన విషయాలు ప్రస్తావిస్తాం, లేకపోతే చదివింది చదివి రిపీట్ అవుతూ టైం అయిపోతుంది కాబట్టి. అది మనందరికి అర్థమైంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. సో నీ రాజ్యం వచ్చుగాక అన్న మాట దగ్గర మనం మనం మన పాట ఏంటంటే నీ రాజ్యం వచ్చుగాక అని చేయడం మాత్రమే కాదు, ఆయన రాజ్యం రావడానికి మనం పని చేయాలి కూడా అని అంటాడు ఆయన. చాలా రిలెవెంట్. ఏమైనా కొంచెం వివరిస్తారా రవి టీచర్ గారు? ఇక్కడేమో ప్రార్థన చేయండి అని రాయబడింది, ప్రార్థన చేయడం మాత్రమే కాదు పని చేయాలి అని మీరు అన్నారు, మేము ఎట్లా తీసుకోవాలి, బేస్ ఏంటి?
అంటే ఏ దానికి కొడుకు పని చేయాలి, ఏ దాని గురించి అడుగుతున్నారు?
పదో వచ్చిన మీ రాజ్యం వచ్చిందా అన్న దాని దగ్గర మీరేం మాట్లాడారు, మనం అడగడమే కాదు మనం పని చేయాలన్నారు కదా.
నీ చిత్తం పరలోకం ముందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరు, నేను అది ప్రదర్శ చెప్పింది.
ఓ, మీరు నీ చిత్తం పరలోకం ముందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక అన్న దాని దగ్గర అలా అడగడం కాదు ఆయన చిత్తం మనం చెయ్యాలి అని మీరు అన్నారు.
అవును అవును, పరలోకంలో ఎలా ఉందో మనం భూలోకంలో కూడా ఆ విధంగా మనము ఆయన ఆ విధంగా మనం జీవించాలి, ఆ విధంగా ఉండడానికి మనము ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి.
ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, అది మనం ప్రార్థన మాత్రమే కాదు ప్రయత్నం కూడా చేయాలి. ఓకే, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? స్టడీ టీమ్ ఆర్ పార్టిసిపెంట్స్, మీ రాజ్యం వచ్చి కాక మీ చిత్తం నెరవేరును కాక, మేరీ జార్జ్ గారు మాట్లాడండి.
అయ్యా, ఇది మరి పరలోక రాజ్యంలో ఆయన రాజ్యం ఉంది, పరలోకంలో ఆయన చిత్తం చేస్తూ ఉన్నారు, భూలోకంలో అలాంటివి లేవు, పరతగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, అవి ఎట్లాగంటే మన హృదయమే ఆయనకు ఆలయంగా మార్చబడాలి, మన హృదయమే ఆయన పరలోక రాజ్యంగా ఉండాలి, మనము ఆయన పోలి నడుచుకున్నప్పుడు నిజంగానే ఆయన స్తుతించి ఆరాధించినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా.
జడ్జి గారికి రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టేట్మెంట్ చెప్పాలి, ఒక లైన్ లో చెప్పాలి, మాకు అర్థం కాకపోతే అప్పుడు మీరు వివరణ అడిగితే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. మీరు చెప్తారు మేము అర్థం చేసుకోలేదు, మాకు అర్థమయ్యే భాష ఏంటంటే కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏంటి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా ఒక లైన్లో చెప్పండి. అవసరమైతే
మన హృదయాన్ని, అవునాయి, మన హృదయాన్ని దేవునికి లోబడేట్లుగా దేవుని చిత్తం చేసేలాగా మనల్ని మనం సమర్పించుకోవాలి, పూర్తిగా సంపూర్ణంగా పూర్ణంగా దేవునికి లోబడి జీవించాలి.
బాగుంది. నేను సజీవ వాహిని మీద కూడా ఒకసారి నేను ఇది మీకు ఏమైనా ఇస్తే బాగుంటుందని మాట్లాడుతున్నాను. నీ రాజ్యం వచ్చు కాక అన్న దాని మీద ఇలా మాట్లాడారు, వస్తుంది. ఇది కూడా వ్యక్తిగత అవసరాల గురించి కాక దేవుని విషయానికి సంబంధించిన మాట. ఎంత సూటిగా సజీవ వాహిని కమెంటేటర్స్ మాట్లాడుతున్నారంటే ఇది దేవుడికి సంబంధించిన విషయం, మన వ్యక్తిగత అవసరాలు కావు, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. ఆ మాట రిపీటెడ్ గా మాట్లాడుతున్నారు, చాలా బాగుంది ఈ ఈ ముక్కుసూటితనం చాలా బాగుంది. అందుకే ఎలా అన్నారు, దేవుని ప్రజల ప్రార్థనలకు తామే గాక దేవుడే కేంద్రంగా ఉండాలి, అవి స్వార్థపూర్తికంగా ఉండకూడదు, మన అవసరాల కోసం కాదు ఇది అని అంటాడు. సరే, అది దేవుడు కేంద్రంగా ఉండాలన్న మాట దగ్గర నీ రాజ్యం వచ్చుగాక ఇది కూడా వ్యక్తిగత అవసరాల గురించి కాదు, దేవుని విషయానికి సంబంధించిన మాట అని అంటున్నారు. మాట్లాడితే ఆల్రెడీ మనం మాట్లాడాం, దేవుని రాజ్యం ఇంతకు ముందు వచ్చి ఉంటే ఆయన శిష్యులు ఇప్పటికే అందులో ఉంటే దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయడం ఎందుకు? ఇప్పుడు ఆ రాజ్యం దాగి ఉన్న ఆధ్యాత్మిక రీతిలో తన ప్రజల హృదయాల్లో మాత్రమే వచ్చింది. మేరీ జార్జి గారు హృదయానికి సంబంధించి మాట్లాడుతున్నారు, వీళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఇది ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యం లోకంలో వ్యాపించాలని మరింత మంది దేవుని పరిపాలనకు తమ హృదయాలు లోబడాలని చేసిన ప్రార్థన కావచ్చు, లేక దేవుని రాజ్యం బహిరంగంగా లోకంలో ప్రత్యక్షం కావాలని చేసిన ప్రార్థన కావచ్చు. ఇది యేసు ప్రభు రెండవ రాక విషయం చేసే ప్రార్థన, ప్రభువైన యేసు రమ్ము కాబట్టి ఏసయ్య రావాలి అన్న ప్రార్థన కావచ్చు, ఏసయ్యలోకి అనేకులు రావాలి అని చేసే ప్రార్థన కావచ్చు, ఆ ఏసయ్య పాలనకు చేసే ప్రార్థన కావచ్చు, నీ రాజ్యం వచ్చుగాక అని మాట్లాడుతున్నారు ఇక్కడ. అలాగే నీ సంకల్పం నెరవేరును గాక, నీ చిత్తం నెరవేరును గాక అన్నమాట దగ్గర పరలోకంలో దేవుని సంకల్పం పరిపూర్ణంగా శీఘ్రంగా హృదయపూర్వకంగా ఆనందదాయకంగా నమ్మకంగా అస్తమానము నెరవేరుతుందని చెప్పడం నిజం కాదా? అంటే దేవుడు ఏమనుకున్నాడో అదే పరలోకంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అంటున్నారు. భూమి అంతటి పైన వ్యక్తులుగా మనలోనూ మన కుటుంబాల్లోనూ మన సంఘాల్లో ఇలా నెరవేరుతూ ఉండాలని మనం ఆశించాలి. మన ప్రార్థన అలా దానికోసమే ప్రార్థన చేయాలి. ఇంతకు ముందు ఉన్న ప్రార్థన నెరవేరితేనే ఈ ప్రార్థన పూర్తిగా నెరవేరుతుంది. ఇప్పుడు లోకమంతటా దేవుని సంకల్పం ఏమిటో మనుషులకు తెలియదు. ఒకవేళ తెలిసినా అధిక సంఖ్యాకులు దాన్ని అడ్డుకొని అవిధేయత చూపి తిరస్కరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేసే మనం మన జీవితాల్లో దేవుని సంకల్పం తెలుసుకొని ఆ ప్రకారం చేయడమే మన విధి అని మన విధిగా పెట్టుకోవాలి. బాగుంది, మనం ఆయన చిత్తం చేయాలి అని రవి గారు అన్నట్టుగా మనం చేయాలి. అందరూ ఆయన చిత్తం చేసే స్థాయిలోకి రావాలి అన్న ఆశతో మనం ప్రార్థన చేయాలి. ఆయన రాజ్యం రావాలి అన్న దాన్ని మనం చూసాం, ఆయన చిత్తం నెరవేరడం కోసం కూడా మనం చూసాం. మేము ఇంగ్లీష్లో పూరమ్మా, మీరు ఇంగ్లీష్లో ఏదో పెడుతున్నారు కాబట్టి మీ మెసేజ్లు మేము పరిగణలో తీసుకోవటం కష్టం కాబట్టి కొంచెం తెలుగులో పెట్టడానికి ట్రై చేయండి, చాట్ బాక్స్ లో పెడుతున్నాం. సంధ్యారాణి ప్రొఫెసర్ గారు ఏమంటారంటే దేవుని చిత్తం ఏమిటి అని ఆయన మనతో మాట్లాడినప్పుడు మన లోబడినప్పుడు ఆయన చెప్పిన దానికి మనం లోబడినప్పుడు అది నెరవేరుతుంది, దేవుని చిత్తం నెరవేరుతుంది. అది మనం లోబడాలి, మా దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి, తద్వారా దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. బాగుంది. మల్లారెడ్డి గారు ప్రశ్న అడిగినట్టున్నారు, ఆయన రాజ్యంలో సైతాను లేడా? ఆయన రాజ్యంలో సైతాను ఉంటే దేవుని చిత్తం ఎట్లా నెరవేరుతుంది? సైతాను దేవుని రాజ్యంలో ఉంటాడు అనుకుంటే ఆయన రాజ్యానికి వాడెందుకు లోబడతాడు? అయినా మీరు అడిగారు, అది మనం ఆలోచించే ప్రశ్న. సురేష్ అంటాడు, దేవుని చిత్తం పరలోకమందు ఎటువంటి వ్యతిరేకత లేకుండా నెరవేరుతుంది, అదేవిధంగా భూమి మీద కూడా ప్రజలు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ అనుసరించాలని మనం ప్రార్థన చేయాలి. బాగుంది. ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో ఉండాలని కోరుకోవటం ఈ అభ్యర్థన యొక్క అంతరార్థం. ఇది స్వార్థాన్ని వదులుకొని కొంచెం మీరు ఉన్నది కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం అర్థమైన భాషలో పెడితే బాగుంటుంది. సుశీల టీచర్ గారు మల్లారెడ్డి గారి ప్రశ్నకి ఏమంటారంటే, సాతాను భూమిపైకి తోసివేయబడ్డాడు, ఆయన రాజ్యంలో సాతాను ఉండడు అని ఆవిడ అంటుంది. బాగుంది. దాన్నే అనిల్ కూడా కోట్ చేశాడు, యోధా 1:6 నుంచి, ప్రధానతో నిలుపుకొని దూతలను దేవుడు శిక్షకు భద్రపరిచాడు, వాళ్ళు ఆయన రాజ్యంలో ఉంటారు అనుకోకూడదు. బాగుంది, మీరు బాగా పాయింట్ మీద డిస్కస్ చేస్తున్నారు, బాగుంది. కాదు మన పదవచనంలో ఈ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం నెరవేరును గాక అన్న మాటలు కూడా చూడగలుగుతాం. 11వ వచనం ఏమైనా మాట్లాడితే మన ఇక్కడతోటి బైబిల్ స్టడీ ఆపి రేపు అప్లికేషన్స్ రేపు కంక్లూడింగ్ వెళ్ళిపోవాలి. ఈ కొంచెం స్టడీ టీమ్కి ఇన్ఛార్జ్ చేసుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కామ్గా సబ్దుగా ఉండి నేనే మాట్లాడుకొని చాట్ బాక్స్ చదువుకొని సజీవ అని కమెంటేటర్ చెప్పుకుంటే మీరు ఇక ఆటలట్టుకోండు, దమ్మీలు అవుతారు. అలా కాకుండా మీరు ఏమైనా యాక్టివ్ గా మాట్లాడుతూ ఉంటే బాగుంటారు. ఎందుకు ఈ స్టడీ ఈ మార్నింగ్ ఉదయకాలం ఆ బైబిల్ స్టడీలోకి టర్న్ ప్రకారం అందరిని తీసుకుంటున్నామంటే మీతో మాట్లాడించాలి. మీరు ఎలాగా బైబిల్ చదువుతున్నారో అర్థం అవ్వాలి. ధైర్యంగా మాట్లాడడం నేర్పించాలి, పాయింట్ మీద మాట్లాడి నేర్పించాలి, మాట్లాడేది వినేవానికి స్పష్టత వచ్చేలాగా మీతో మాట్లాడిపించాలి అన్న ఆబ్జెక్టివ్స్, బైబిల్ స్టడీ ఆబ్జెక్టివ్స్ రాసుకున్నప్పుడు అవి పెట్టుకున్నాం. నేను మళ్ళా మీ మౌనం డిస్కరేజ్ చేస్తుంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ స్టడీ ఉద్దేశాలు ఎవరైనా ఈ ఆరుగురు నుంచి ఒకరు చదువుతారండి, ఉద్దేశం ఎందుకోసం పెట్టాము?
బైబిల్ స్టడీ ఉద్దేశం సహవాసంలో సభ్యులు అందరిని స్పష్టముగా దోషములు లేకుండా వాక్యము చదివేటట్లు చేయడం, సభ్యులు అందరిని ధైర్యముగా మాట్లాడేటట్లు చేయడం, సభ్యులలో ప్రతి ఒక్కరు వాక్యమును సరిగ్గా అర్థం చేసుకునేటట్లు చేయడం, గ్రూపు గా వాక్యముపై ఏకాభిప్రాయానికి తీసుకురావడం.
కాబట్టి మన ఆబ్జెక్టివ్ ఇది, స్పష్టంగా చదవడం నేర్పించాలి, ధైర్యంగా మాట్లాడడం నేర్పించాలి, సరిగ్గా అర్థం చేసుకోవడం నేర్పించాలి. సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రోత్సహించాలి, సరిగ్గా అర్థం చేసుకోకపోతే స్మూత్ గా ప్రేమపూర్వకంగా కరెక్ట్ చేయాలి. అల్టిమేట్ గా అందరం కూడా ఒకే ఆలోచనలోకి రావాలి. మీరేమో మాట్లాడడానికి పలికే బంగారం అన్నట్టుగా కూర్చున్నారు. అప్పటికే 2 వారాలు అయిపోయింది, 3వ వారం యోహాన్ దగ్గర 5వ వారం అనుకుంటారు. మీరు మాట్లాడాలి అన్న ఉద్దేశంతో పోర్షన్ కంప్లీట్ కాలేదు కాదు పెడుతున్నాం. మీరు ఇట్లాగా రేపు కూడా నిలబడి తాముగా చూస్తామని అంటే ఇక మీరు అద్భుతం. మీ పేరు రాసుకోవాలి సువర్ణ అక్షరాలతో. సరే, ఈ ఒక్క వచనం మీద ఏమన్నా మాట్లాడండి. ఇది 11, మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇది అర్థమైందా? అర్థమైతే ఏం అర్థమైంది? ఒకరిద్దరు మాట్లాడితే క్లోజ్ చేద్దాం.
ఇక్కడ ఆహారం అనేది నిజంగానే మన యొక్క కనీస అవసరతల్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఏ దినమునకు కావలసిన ఆహారము, మరి ఇస్రాయిల్ జనం కూడా మరి మన్నాని ఏ దినం కావలసిన ఆహారాన్ని ఆ దినమే తీసుకోమని చెప్పారు. అదేవిధంగా మరి శిష్యులకు కూడా ఏ దినానికి కావలసిన ఆహారాన్ని ఆ దినాన్ని అడగాలంటే సమకూర్చుకోవడం సంపదల కోసం కాకుండా కేవలం ఒక్క దినం కోసమే చెప్పడం అనేది జరుగుతూ ఉందయ్యా. ఆహారం కోసం ప్రాముఖ్యతను తెలియపరచలేదు.
కాదమ్మా, ఒక మాట మాట్లాడమన్నప్పుడు మళ్ళా పాయింట్ మీదే మాట్లాడాలి. స్టేట్మెంట్ రూపంలో మాట్లాడండి, అర్థం కాకపోతే వివరణ అడిగితే చెప్పండి. ఇప్పుడు మీరేమంటారు? స్టేట్మెంట్ రూపంలో చెప్పండి, వివరణ కొద్దు.
ఆహారం అనేది ఒక్కరోజు కోసమే సమకూర్చుకోవాలి అనేది
దినాహారం కోసం మాత్రమే అడగాలి, నేటి ఆహారం కోసం మాత్రమే అడగాలి, అంతేనా మీరు అనేది? ఓకే, థ్యాంక్ యూ. అట్లాగే కొంచెం కీలకమైనది ఏంటంటే, కొంచెం మీరు 5 నిమిషాలు ఇచ్చి 5 నిమిషాల్లో చెప్పమంటే 5 నిమిషాల్లో చెప్పాలి. లేదు ప్రశ్న రూపంలో చెప్పమంటే ప్రశ్న రూపంలో చెప్పాలి. లేదు స్టేట్మెంట్ గా చెప్పమంటే స్టేట్మెంట్ గా చెప్పాలి. అది ఇప్పుడు అక్కడ కొంచెం మనం ట్రైనింగ్ అవుతాం. బాగుంది. సో దినాహారం కోసం మాత్రమే అడగాలండి అని మేరీ జార్జి గారు అన్నారు. ఇంకేమైనా మాట్లాడతారా?
జీవితానికి కావాల్సిన కనీస వసతులుగా దీన్ని గుర్తించాలి. జీవితానికి కావాల్సిన కనీస వసతులుగా గుర్తించాలి.
మీ వాయిస్ క్లారిటీ లేదు.
జీవితానికి కావాల్సిన కనీస అవసరంగా దీన్ని గుర్తించాలి అనమాట. అనుదిన ఆహారం అనేది
అనుదిన ఆహారం అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు, మినిమం నీడ్స్ గా తీసుకోవాలి అని అంటారు బాబు మాస్టర్ గారు. ఓకే, శామ్యూయేలు ఏమంటాడంటే ఆహారం దేవుడు ఇస్తాడు, ప్రతిదినం కూడా దేవుడి మీద ఆధారపడాలి ఆహా అని తన అంటాడు. మిగతాలు ముందు ట్రైనింగ్ టీం వాళ్ళు మాట్లాడండి, స్టడీ టీం వాళ్ళు మాట్లాడండి. సుశీల గారు ఏమంటున్నారంటే ఎప్పటికప్పుడు ఇస్రాయేల్ లాగా అడగాలి, దానికి డైలీ ప్రేయర్ చేయాలి అని అర్థం. సుస్మిత నరేష్, ప్రతిరోజు మన దేవునిపై ఆధారపడాలనే విషయం, శరీర ఆహారం కొరకు ప్రార్థన. సంతోషం ప్రభుదాస్ గారు. యోహాన్ మాట్లాడతావా?
అవునా, అయ్యా మనము ఈ ఆహారం గురించి ప్రతిరోజు మనము శరీర ఆహారంతో పాటు ఆత్మీయ ఆహారము ప్రతిరోజు మనము దేవునితో సత్సంబంధంగా ఉండి మనం ప్రతిరోజు అడగాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. అయ్యా అది సామెతలు 39లో కూడా ఉందయా, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించదను. అంటే మనము
ప్రార్థన కూడా యోహాన్ కోట్ చేసి ఎక్కువద్దు తక్కువద్దు తగినంత ఆగురు చేశాడు, అలాగే చేయాలంటాడు. మళ్ళీ ఆత్మీయాహారం అని అన్నారు, ఆత్మీయాహారం కూడా రోజు అవసరం, ఆత్మీయాహారం కోసం రోజు ప్రార్థన చేయాలి. కానీ ఈ వాక్యం మాత్రం అనుదినాహారము అన్న కాడ ఆత్మీయాహారం కాదు, శరీరాహారం మాత్రమే అని మనం ఎస్టాబ్లిష్ చేసాం. కనీస అవసరాలు అని కూడా మీరు మాట్లాడుతున్నారు, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? మానవీయ ఆహారము నేడు మాకు దయచేయమన్న దాని దగ్గర సజీవాన్ని కమెంటేటర్స్ ఏమంటున్నారంటే, ఆయన శిష్యులు తమకు సంబంధించిన విషయాల గురించి ప్రార్థించవచ్చు. ఆహారం అంటే జీవితానికి కావలసిన కనీస అవసరతను సూచిస్తుంది. బాబు మాస్టర్ గారు అన్నారు, సంపదల కోసం గాని అనేక దినాలకు చాలినన్ని అవసరాలను ముందుగానే ఇమ్మని గాని ప్రార్థించాలని యేసు చెప్పలేదు. ఓకే, తమ అనుదిన జీవితం దేవుడి మీద ఆధారపడి ఉందని గుర్తించి తమ అవసరాలు తీర్చేందుకు నమ్మకంతో ఆయన వైపు చూడాలని యేసు శిష్యులు తెలుసుకోవాలి. అలా ఇక్కడ ఈ మాట చూడండి, కొంచెం బాగుంది. అలాగైనా శిష్యులు పని మానేసి అన్నం కోసం దేవుని అడుక్కోవాలని అర్థం కాదు, ఎందుకంటే పని చేయాలని కూడా ఉంది, పని చేయాలి ప్రార్థన చేయాలి అని కూడా. వారు పని చేయాలి కానీ వారి అవసరతలు తీరుతుంది తమ పని వల్ల కాక దేవుడు కృప వల్లే అని గుర్తించాలి. ఇదండి, ఇక్కడ దాకా మనం 11 వరకు కంప్లీట్ చేసుకున్నాం, 5 నుంచి 11 వరకు కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ మనం ఒక 12 వచనాలు కంప్లీట్ చేయగలిగామా? సారీ, 7 వచనాలు కంప్లీట్ చేయగలిగాం. 7 వచనాలు దాటి మనం తర్వాత 12, 13, 14, 15 4 వచనాలు రేపు కంప్లీట్ చేసి మనం అప్లికేషన్స్ లో కూడా వెళ్ళాలి. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉందనుకుంటే చూడండి, డౌట్లు ఏమైనా ఉంటే రేపు కూడా మనం ఏమైనా ప్రస్తావించవచ్చు. బేసికల్ గా మనకు అనిపిస్తుంది ఏంటంటే, యేసయ్య నేర్పించిన ప్రార్థన లో మన అవసరాలు ముందు కాదు, దేవుడి అవసరాలు ముందు, దేవుడి నామానికి మహిమ రావటం ముందు, దేవుని రాజ్యం కట్టబడటం ముందు, దేవుని చిత్తం నెరవేరటం ముందు ఉండాలి. 3 విషయాలు ముందున్నాయి. నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. నా రాజ్యం, నా నామం, నా చిత్తం కాదు. అలాగే మన ఈ మాట, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక అన్న కాడ దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, నామాన్ని గొప్ప చేయటం, మహిమపరచటం, అది ఫస్ట్ ఉండాలి మన ప్రార్థనలో. ప్రార్థన కూడా తండ్రికి చేయాలి, తండ్రికి చేయాలి, తండ్రికి ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయంతో చేయాలి, యేసు నామంలో చేయాలి అన్నది చాలా చక్కగా ప్రేయర్ ప్యాటర్న్ మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. ఇక్కడతో నేను ముగిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడతో ముగిస్తున్నాను. కొన్ని విషయాలు చాట్ బాక్స్ లో పెట్టారు, కానీ ఆత్మీయాహారం కోసం కాదు అని మనం మాట్లాడుకున్నాం. మీరు మళ్ళీ ఆత్మీయాహారం అంటే దాన్ని నేను డిస్కషన్ పెట్టలేను. ఎవరైనా ఒకరు ఈ స్టడీ టీంలో నుంచి ఒకరు ప్రభు మనకి తీసుకొచ్చిన ఈ తలంపును బట్టి మనం స్తుతించి రేపటి దినం కొరకు కూడా మనం ప్రార్థన చేసి ముగించుకుందాం. ఒకరు ఈ బైబిల్ స్టడీని బట్టి స్తుతించి ప్రార్థించాలని ఆహ్వానిస్తున్నాను. మీరు
స్తుతించుకున్నాం. పరిశుద్ధమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇవదే కాలమును ప్రభువైన జరిగినటువంటి బైబిల్ స్టడీస్ ని బట్టి ప్రభువైన మరి మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి, వెసులుబాటును బట్టి, అవకాశమును బట్టి, మీ ప్రేమను బట్టి, ప్రభు మీరు ఇస్తున్న జ్ఞానమును బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభు. అయ్యా మీ నామం ప్రసిద్ధ పరచబడిన గాక, పవిత్ర పరచబడిన గాక నాయన, మా హృదయములలో ప్రభు మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి వారిగా నాయన, ప్రతిక్షణము మీ యొక్క పవిత్రతను గుర్తు చేసుకునే వారిగా ప్రభు నాయన మేమున్నటకు సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దేవా మీ రాజ్యము పరలోకంలో ఉన్నది ప్రభు. ఆ రాజ్యం మీ భూమి మీద ప్రభు మేము చూడాలి ప్రభు, అనుభవించాలి ప్రభు. అనేక మందికి మధ్యలో ప్రభు మేము మీ యొక్క రాజ్యమును తెలియపరిచే వారిగా మేమున్నటకు సహాయం చేయండి తండ్రి. మా హృదయమునైనా మీ చిత్తముతో నింపబడాలి ప్రభు. మీ ఆజ్ఞలు పాటించే వారిగా మేముండాలి ప్రభు. దేవా అలాంటి కృపను ప్రభు మాకు దయచేయండి. మేము ఏదడిగినను ప్రభు నైనా మా వలన కాదు, మా గొప్ప కాదు ప్రభు నైనా, కేవలం మీ కృప మాత్రమే ప్రభు నైనా మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తూ ఉన్నది ప్రభు. అది మేము గుర్తెరగాలి ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. దేవా సహాయం చేయండి నైనా. మేము గొప్ప, మాదే అనేటువంటి గర్వాలను మాలో నుండి తీసివేసినైనా, మేము నామ మాత్రపు వారి వంటి వారిమని తెలుసుకుని ప్రభా మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు మీ రాజ్యంలో వారసులుగా మార్చబడినట్లుగా మీ చిత్తమును ఇక్కడ ఇక్కడ జీవించి ఉన్నంత కాలంలోనే ప్రభానైనా అయ్యా మేము పొందుకుని అనుభవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, చేరు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని, పార్టిసిపెంట్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, తగిన జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ, దేవా ఈ సమయాన్ని కోల్పోతే మరొక్కసారి మేము మాట్లాడలేము ప్రభు. అలాంటి మాట్లాడేటువంటి జ్ఞానమును ప్రభు మాకు అనుగ్రహించమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమీన్. ప్రైజ్ లార్డ్.